గురు పరంపర భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానంలో వచ్చిన ఒక మలుపు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మలుపులో ఈ యువసంధి కాలంలో మన యొక్క పాత్ర ఎలా ఉండాలి, మనం ఏం చేయబోతున్నాం అన్నది నేను నా గురించి చాలా స్పష్టంగా మీకు చెప్పబోతున్నాను. ఈ 3 సంవత్సరాల కాలంలో మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే నా యొక్క ఈ కార్యక్రమాలలో మీ తరపున సహకారము. అంతేకాకుండా కార్యక్రమాల యొక్క రూపురేఖలు చాలా స్పష్టంగా ఉండాలి. ఇన్నాళ్ళు జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చుకోగలిగాను. మనం ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో మీరు వెళ్ళు నాకు పరిచయస్తులు, వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళకి నా మీద అభిమానం ఉంది, ప్రేమ ఉంది. అది దాంట్లో అదే చాలా గొప్ప ఉపలబ్ధి. ఈ కాలంలో ముఖ్యంగా మన అసలు వైద్యం గురించి తిరుగుతున్నప్పుడు వచ్చినటువంటి మార్పు ఇది. దాని తర్వాత నేను విజయం చేశాను. ఇంకొక సంఘంగా ఒక యజ్ఞంలో పాల్గొంటే జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయి, ఆ మార్పులు ఎంత ఉచ్చస్థితికి వ్యక్తిని తీసుకెళ్తాయి అన్నది మీకు క్రమక్రమంగా అర్థమవుతాయి. మార్పు కనిపిస్తుంది కదా, స్థాయి ఏమవుతుంది అనేది 2-3 సంవత్సరాల్లో తెలుస్తుంది. ఆ స్థాయికి వెళ్తున్నప్పుడు సహజంగానే ప్రతి వ్యక్తికి ఏదైనా ఆశీర్వాదం సినిమాకి వెళ్తున్నా కూడా ఒంటరిగా వెళ్ళడు, ఎవరు తీసుకెళ్తాడు, వారికి సమానమైనటువంటి వైబ్రేషన్స్ ఉంది కదా. తనకి కావలసినటువంటి తన భావాన్ని భాషని అర్థం చేసుకునేటటువంటి స్నేహితులతో వెళ్ళాలనుకుంటాడు. సహజంగా నేను కూడా నా రాబోయేటటువంటి 3 ఏళ్ళలో మీరందరూ కూడా నాతో పాటు వస్తారు అని కోరుకుంటున్నాను. అది అందుకు ఈ మార్పు ఈ క్లాసుల యొక్క ముఖ్య ఉద్దేశం. అది కానీ ఇప్పుడు వచ్చేటటువంటి మీరు నాతో పాటు రావటానికి మీరు కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది, కొంత కష్టపడవలసి ఉంటుంది. కానీ గ్యారంటీ ఏంటంటే ఆ కష్టం కంటే చాలా ఎక్కువ ప్రతిఫలం మీరు పొందుతారు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఏంటంటే ప్రతిఫలం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు నాటుకుంటే ఒక విత్తనం నాటితే అనేక విత్తనాలు వస్తాయి. ఒక చెట్టే రాదు, ఒక చెట్టు కనుక విత్తనం కరెక్ట్గా నాటుకుంటే ఇది అనంతరం చెప్పచ్చు. ఆ చెట్టు నుంచి విత్తనాలు, ఆ చెట్టు నుంచి విత్తనాలు, ఆ చెట్టు నుంచి విత్తనాలు అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఆధ్యాత్మికత కూడా అఖండ మండలాకారం వ్యాప్తం ఏమి పరాచరం ఎప్పటం దర్శితం ఏమి కస్మై శ్రీ గురు. ఈ ప్రణాళికలో మొదటి భాగం ఏంటి అంటే పుస్తకాల యొక్క సమీకరణ. సమీకరణాన్ని ఏకకృతం చేసుకోవడం. ఒక వ్యక్తి ఏది కూడా నిష్ణాతులు అవ్వాలి అంటే ఆ విషయం మీద చాలా పుస్తకాలు చదవాలి. చదివిన వాడు పరీక్షలతో పాస్ అవ్వచ్చు కానీ వాడికి సబ్జెక్టు రాదు. ఎన్ని ఇంగ్లీష్ పాస్ అయినటువంటి వాళ్ళు నాకు తెలుసు, ఇంగ్లీష్ కరెక్ట్గా రాలేదు. ఇంకా అది చదవలేదని వాళ్ళకి ఇంగ్లీష్ రాదని కాదు నా ఉద్దేశం, ప్రాక్టీస్ లేదు. అందువలన ఈ కాలం చదువుల్లో చాలా పెద్దది ఏంటంటే డిగ్రీ అయితే ఉంటుంది కానీ విద్య ఉండదు. మా కెమిస్ట్రీలోనే సబ్ డయాక్టరీ అలాగే అన్నది మేము లెక్చర్ ఇస్తాం, పాఠాలు చెప్తాం. కానీ నన్ను సబ్ డయాక్టరీ అంటే నేను చెప్పేటప్పుడు నేను మీకు ఎలా చేయాలి, చిత్ర భావం అర్థం అవుతుంది కదా. మీకు విద్య అనేది ఆచరణాత్మకంగా లేకపోతే రుణా ఒకటే లేకపోయినా ఒకటే. లేకపోతే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, కంప్యూటర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదుర్కొన్నాం బాగా సిగ్గు చెప్పి అన్న అంతకంటే బాగా చూపించేది ఏంటంటే ఎన్బీఏ చదివిన వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడ ఎన్బీఏ ఏం తెలుసు మీకు మాస్టర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో చెప్పే వాళ్ళకి ఉద్యోగం కావాలి సిగ్గు కూడా లేదు వాళ్ళకి ఆ కోర్సులు జాయిన్ అయ్యే వాళ్ళకి సిగ్గు లేదు ఆ కోర్సు చెప్పినటువంటి వాళ్ళకి కూడా సిగ్గు లేదు ఇంతకు సిగ్గు లేదు అంటే అందరూ చూస్తున్నారు కదా అందరూ చేస్తున్నది తక్కువనే ఒకే అయిపోతుంది సమాజంలో కానీ వాస్తవంగా ఒప్పుకోవాలి కదా అందరూ సిగరెట్ తాగటం వల్ల మనం దాన్ని ఎదిరించలేకపోవటం వల్ల సిగరెట్ తాగటం అనేది ఒప్పుకోవాలి అందరూ చూస్తున్నారు కనుక నేను చేస్తున్నాను అనే మాట ఒకే దాని గురించి నేను మీకు ఇబ్బంది ఇవ్వటం లేదు అంటే మన విద్యా విధానం నేడు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉందో అర్థం చేసుకుంటారు విజయం విజయం లేకపోతే వారు జీవించలేరు కదా కానీ సత్యసాయి కానీ శ్రీరామ్ శర్మ ఆచార్య కానీ ఒక అరవిందులు కానీ ఇలాంటి వందలాది పేర్లు నేను చెప్పగలను మీరు చెప్పగలరు వాళ్ళకు ఉద్యోగాలు వీళ్ళు కానీ వాళ్ళకు 5 కోట్ల రూపాయలు కావాలంటే ఎంతసేపట్లో వస్తుంది ఏమిటండి వాళ్ళ దగ్గర ఆదిత్య నేను చెప్పబోతున్నాను నేను నేర్చుకుంటా మీకు చెప్పబోతున్నాను దానికి మొదటి మీకు ఏంటంటే ఉద్యోగాలు రిజైన్ చేసేదాన్ని ఉద్యోగం చేస్తాను నేను చేసినందుకు వచ్చానండి కానీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కొంచెం ఏకాగ్రతతో నేను చెప్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆచరణాత్మకంగా వింటే నిన్నాను మాట్లాడాలంటే కుదరదు నా మాట వింటే నువ్వు బాగుపడతావు అంటాడు ఒకడు మరి వాడు వింటున్నాను కూడా చూస్తా బాగుపడతాడా వింటే బాగుపడతాడు వింటే అంటే అర్థమైంది ఆధ్యాత్మికతలో అనేక మంది మహనీయులు ఆవిర్భవించారు నేను కాశీలో ఉన్నప్పుడు నాకు తెలిసి 30 మందికి పైగా గురుదీక్ష తీసుకుని గురుదీక్ష తీసుకోవటం అంటే అర్థం ఏంటంటే ఇంకా జీవితాంతం వాళ్ళు పుట్టిన వింటాను అనేటువంటి వాస్తానం వాళ్ళు పుట్టినటువంటి సాధువులు సాధనలు రకరకాలుగా తీసుకున్నారు విదేశీ గురువులు కూడా చాలా మంది ఉన్నారు నాకు వాటి ప్రత్యక్ష ఎక్కువ చెప్పవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడు అవసరం లేదు కానీ విషయం చెప్పాలి కంటే చెప్తున్నాను అది కాకుండా అనేక మందితో నా అదృష్టం మాకు చాలా డైరెక్ట్ సంపర్కం ఉంది డైరెక్ట్గా వెళ్ళిపోవటం మాట్లాడుకోవటం గౌరవ మహర్షితో స్టార్ట్ అయింది వయసున్నప్పుడు అలా యాత్ర జరుగుతుంది సాధనలు జరుగుతూనే ఉన్నాయి చదువుకుంటూనే ఉన్నాను మెసేజ్ చేశాను పోస్టులు చేశాను ఉద్యోగాలు చేశాను ఇబ్బంది చేశాను ఆడుకున్నాను పాడుకున్నాను ఇంతమంది గురువుల దగ్గర ఉన్నాను కనుక ఇంకా జీతాంతం ప్రతిరోజు సాధనలో మాత్రమే నేను చేయలేదు అన్నది నాతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు అసలు నేను సాధన చేసినట్టు కూడా ఈ మధ్య కనిపిస్తుందేమో దాన్ని కాబట్టి నీకు ఎక్కువ కనిపించి ఉండదు కానీ సాధనల యొక్క పరాకాష్ట 1971 జూన్ 18వ తారీఖు సాయంత్రం 4:30 గంటలకి పుట్టిగురు శ్రీరామ్ శర్మ ఆచార్య ద్వారా గాయత్రి మంత్ర దీక్ష తీసుకోవడంతో ఫలితమర్థమైంది. దాని తర్వాత నాకు ఇంకా ఏ గురువు యొక్క అవసరం రాలేదు రాదు. కానీ దాని అర్థం శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్పిందే మాత్రమే నేను చేస్తున్నాను అని మాత్రం కాదు. శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్పింది కూడా చేస్తున్నాను కానీ నా యొక్క యాత్ర ఆయన దగ్గర అంత ఉంది. అందరినీ ఆయన దగ్గర అంత అవమానం నిర్ణయలేదు. లాస్ట్ ఇంకమంది గురువులు కాదు, కొంతమంది శుద్ధి సాయి దగ్గర ఆగుతారు, కొంతమంది సత్యసాయి దగ్గర ఆగుతారు, కొంతమంది శ్రీనివి బ్లావేసి దగ్గర ఆగుతారు, కొంతమంది అరవింద దగ్గర ఆగుతారు, కొంతమంది రామకృష్ణ పరమహంస వివేకానంద దగ్గర ఆగుతారు, కొంతమంది రాఘునాశ పరమహంస యోగానంద దగ్గర ఆగుతారు. ఇది భవిష్యత్ విద్య యొక్క ప్రొఫెసర్స్ గురించి నేను చెప్తున్నాను. ఈ పేర్లను నిత్యాన్ని చేసేది గురువుల గురించి కాదు. రాబోయేటువంటి కాలంలో విశ్వవిద్యాలయాల్లో నేర్పబడబోయేటువంటి విద్య ఈ ప్రొఫెసర్స్ మీద ఆధారపడింది. ఎవరు ఆ ప్రొఫెసర్స్ అర్థమైంది? నా సీవీవీ గ్రాడ్యుయేట్స్కి ఒక గ్రూప్ కెమిస్ట్రీ చదువుతుంటే ఎక్స్రే కెమిస్ట్రీ ఎంఎస్సీ చేస్తావా, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సీ చేస్తావా అని విభిన్న భాగాలు వస్తాయి కదా. అలాగే ఆధ్యాత్మిక విద్యలో పరిపూర్ణత సాధించదలుచుకున్నటువంటి వాళ్ళు మాత్రమే యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి ఇంకొక 10-15 సంవత్సరాల్లో అర్హులవుతారు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే నేను ఎప్పుడూ చదువుకున్నటువంటి సిలబస్ ఎప్పుడే తెలిసిపోయేది. ఎడ్యుకేషన్ గురించి తెలిసిన వాళ్ళు, పాఠాలు చెప్తున్న వాళ్ళకి తెలుసది. ఈనాడు సిలబస్లో నేను ఎంఎస్సీలో చదువుకున్నటువంటి కెమిస్ట్రీ ఇంటర్మీడియట్లో ఉంది. మరి బిఎస్సీలో ఏం చెప్తారో నాకు తెలియదు. చేతులకి చరిత్ర మాత్రం రిపీట్ అవుతుంది, కానీ సిగ్గు చేతులకి అది ఎన్నాళ్ళు ఉండదు అలాగా. అది ఎందుకు ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ముసల్మానానికి చాలా దగ్గర పడినటువంటి ఇంకా చదవలేనటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు కనుక వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నంత వరకు ఈ చెత్త చదువు జరుగుతుంది. ఈ చెత్త వాళ్ళతో వాళ్ళకి వెళ్ళిపోతాయి. కానీ వాళ్ళు రిటైర్ అయిపోగానే మాత్రము ఈ విద్య ఉండదు. ఇంకా రిటైర్మెంట్ కాకపోతే విద్య మారిపోతుంది. అప్పుడు ఈ ప్రొఫెసర్స్ వస్తారు. ఇప్పుడు మీరు గురువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు లేకపోతే వాళ్ళ శిష్య సముదాయం ప్రొఫెసర్స్గా వస్తుంది. సివివి బ్లాబెక్స్కి ఒక గ్రూప్, సంకల్ప శక్తికి సంబంధించినటువంటి గ్రూప్. నమస్కారం మాస్టర్ సీ వీ మీ క్లియర్ లోక స్వీట్ అని కూర్చుంటే అసంభవమైనటువంటి రోగాలన్నీ కూడా క్లియర్ అయినటువంటి కేసెస్ కొన్ని వందల మంది వేలాది సంఖ్యలో రికార్డ్ అయి ఉన్నాయి. మీకే గారు ఆ కల్ట్ మొత్తం కూడా సీవీవీ కల్టీ బ్లాబెక్స్కి కల్టీ. ఈకే గారికి కూడా ప్రొఫెసర్ ఎవరు అంటే కొత్త రామగోపాల్ గారిని తాతయ్య గారిని చెప్తూ ఉంటాం. ఆ విద్య అంటే ఇప్పుడు మీరు చేసేదేం లేదు, చేసేదేమో కథకు లేదిస్తుంది. ఆ కథ ఎప్పుడో గుర్తుంచుకోండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, తెలుసుగా మీకు అందరికీ కదా. ఇవాళ మళ్ళీ ఆ కథ చెప్పదలుచుకోలేదు. నేను కథకు లేకపోతే మనం చేసేదేం లేదు, చేసేదేదో కథకులే చేస్తుంది. అలాగే సాధన మనం చేసేదేం లేదు, చేసేదేదు సివి అనేటువంటి నామనీ చేస్తుంది. అది అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ. మీకు నాకు తెలియనంత మాత్రాన ఆ నామం కానీ ఆ సంస్థ యొక్క శక్తి కానీ పెంచబడదు కదా. దానికి స్పెషలైజ్ చేసినటువంటి వ్యక్తి ఈ కాలంలో ఈకే గారు. ఈకే గారి తర్వాత భారతదేశంలో దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళు నాకు ఎవరు కనిపించడం లేదు. కానీ విదేశాలలో 5-6 సమూహాలు ఉన్నాయి. దాన్ని మనం శరణాగతి అంటాం, ఈశ్వర ప్రణిధానము అంటాం. అది ఒక కల్ట్. చేయగలిగితే ఇంకా మనం చేసేదేం లేదు, నమస్కారం కంటే కూర్చోగలం. కానీ అలా ఉండదు ఉందా? అలా ఉన్నటువంటి వాళ్ళు మేము పెద్ద చదువుకు చదవలేము, విశ్వతర జ్ఞానం మాకు లేదు అనేవాళ్ళు ప్రాణాయామంలోకి వెళ్ళవచ్చు, శ్వాస విజ్ఞానంలోకి వెళ్ళవచ్చు. మారి మాచయ సాధన మొత్తము కూడా శ్వాస మీద ఆధారపడింది. శ్వాస ద్వారా ఎన్ని మ్యాజిక్లైనా చేయవచ్చు. ఇంకక్కడ చదువు సంస్కృతాలు ఇవి ఇవి అర్థమైనా మీకు 64 రకాల ముఖ్యమైనటువంటి ప్రాణాయామాలు. ఈ ప్రాణాయామాలన్నిటికీ ఆధారభూతమైనటువంటి దీర్ఘ ప్రాణాయామము లేక దీర్ఘశ్వాస లోమ విలోమ ప్రాణాయామము ఇవి బేసిక్స్. కానీ బేసిక్స్ ఏవి అది మాత్రమే చేస్తుంటే ఏం అవ్వదు. కానీ ఇది కరెక్ట్గా మీరు నేర్చేసుకుంటే దీర్ఘ ప్రాణాయామం అంటే నా ఉద్దేశం ఏంటి, లోతుగా గాలి తీసుకోవటం, పూర్తిగా గాలి వదిలేదు. పద్ధతి ప్రకారం చేయాలి. ఒకసారి చేస్తే లాభంగా ఇంకా మీరు దానికి అలవాటు పడుకోవాలి. ఎలా అలవాటు పడుకోవాలి అంటే విదేశాలలో ఉన్నటువంటి పాలు బ్రహ్మ అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక వ్యక్త రమణ మహర్షి అని పేరు పెట్టినటువంటి వ్యక్తి ఆయన. అది చాలా మందికి తెలియదేమో పాలు బ్రహ్మ పేరు ఎవరు వినిందరు. కానీ ప్రపంచానికి అసలు రమణ మహర్షి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు అని తెలిపింది ఆయన. దాని తర్వాత కూడా భారతీయులు కూడా చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళారు, తెలుసుకున్నారు. నాగకృష్ణ పరమహంస గురించి తెలిపింది వివేకానంద ఎలాగో, రమణ మహర్షి గురించి తెలిపినటువంటి మహనీయుడు కార్ల్ బ్రైటన్. అతను రెండు అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశాడు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చదవండి. ఖచ్చితంగా నేను నేర్చబోయేటటువంటి మూడో డెవలప్ అయ్యేటటువంటి క్లాసుల్లో, లానీ మాస్టర్ సిస్టమ్ మీద నేను తీసుకునేటటువంటి క్లాసెస్ లో ఈ రెండు పుస్తకాలు తెలుసుకుంటాను. ద యోగా టీచింగ్ బియాండ్ యోగా, యోగము యోగ ఆయుధ వెనకాపులు ఉన్నటువంటి రహస్యమైన విద్య, ఇదే టీచింగ్ బియాండ్ యోగా. రెండవది ద విజ్డమ్ అది ఓవర్ సెల్ఫ్, ఆత్మ యొక్క ప్రజ్ఞ. ఇది రెండు పుస్తకాలు రాయడం వల్ల అతనికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో పిహెచ్డీ ఇచ్చారు. అక్కడ మామూలుగా ఏం యూనివర్సిటీ అంటే దాన్ని ఏం చదవడం, కానీ రెండు పుస్తకాలు అతను రాసిన తర్వాత ఆమెరిక అతను ఎన్రోల్ అయ్యేది ఏమీ ఉండేది. ఆ రెండు పుస్తకాలు ఎంత అద్భుతంగా అనిపించాయంటే వాళ్ళకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి దాని మీద పిహెచ్డీ ఇచ్చారు. అందులో నిమిషానికి నాలుగు ప్రాణాయామం నాలుగు శాస్త్రం తీసుకునే వాళ్ళు సౌకర్యాన్ని యోగ సిద్ధులు అయిపోతారు అంటారు ఆయన. అందుకు ఇదంతా ఎదురొచ్చింది. మన నిమిషానికి సాధారణంగా 18 సార్లు గాలి పీల్చి వదులుతాం. దాన్ని ఎంత తగ్గించాలి, నిమిషానికి ఖచ్చితంగా 4 సార్లు, ఇప్పుడు ఏదైతే ఖచ్చితంగా మనం 18 సార్లు గాలి పీలుస్తాము, నిమిషానికి 72 సార్లు గాలి ఎలా కొట్టుకుంటుందో అలాంటి ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళకి ఆ సిద్ధులు వస్తాయి. అయిపోయిన ప్రాణాయామం భోజనం పెట్టేయండి వెళ్ళిపోవడం అంతే కాదు, పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి. ఇంకొక మొదటి స్కూల్ అయితే ఈ పుస్తకంలో తర్వాత నేను పేరు చదువుతాను. 10 రకాలైనటువంటి స్కూల్స్ ద్వారా ఇప్పుడు మనిషి చెప్తాడు ఈ పుస్తకంలో. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హెరాలజీ అనేటువంటి ఈ పుస్తకము 1934లో రాశాడు ఆయన జ్వాలాపూర్ మహర్షి. ఆయన శ్రీకృష్ణ భగవానుడితో పాటు పుట్టి జీవించి ఆయన శరీరం వదిలిస్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్నాడు జ్వాలాపూర్ మహర్షి. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకి ఒక ప్రామిస్ తీసుకున్నాడు. ఆయన భారతీయ ఆధ్యాత్మికత చీకటి పట్టి వెళ్ళిపోతుంది, ఈ విద్య ఉండకపోతే మళ్ళీ విద్యను కనిపెట్టడం అనేది అసంభవం. ఎంతమంది మహర్షులు కలిసి కనిపెట్టారు ఈ ఆధ్యాత్మిక విద్యను. అంటే నేను మీకు అందజేస్తున్నటువంటి బాధ్యత ఏంటంటే ఈ విద్య నాశనం కాకుండా చూడు. అందువల్ల ప్రతి దేశంలో కూడా ఈ అంధకార యుగంలో ఎక్కడో అక్కడ ఒక యోగి ఆవిర్భవిస్తూనే ఉన్నాడు. వాడు మన కోరికలు ఎవరు తీరుస్తూ కూర్చున్నాడు పాపం. మీరు అంతకంటే వాళ్ళ దగ్గర ఏమి నేర్చుకోలేదు. వెంకటస్వామి వాళ్ళు కూడా ఏడుస్తూనే తెచ్చిపోయారు. కొండంత యుగటానికి వస్తే మీరేమి అడగడమే లేదన్నారు. వాళ్ళు ఇవ్వదలుచుకున్నది అడగలేదు ఎవరు అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు అడగటం లేదు, అడగకపోతే తంతాను అంటున్నాను నేను. రివర్స్ గేర్ పడింది తండ్రి అనమాట. నా ఊహ నా కోరిక అది గురువులు మీకు ఏం అందజేయబోతున్నారు అది మీరు అడగండి. ఎలా అడగాలో మీకు చదవకపోతే మీ పెద్ద కొట్టారు ఇంకా ఇది అడగండి ప్రాణ వాళ్ళని అది తేడా. కానీ మీ అంతా మీరు అడగదలుచుకోలేదని అర్థమైపోయింది నాకు. అది గురువుకి అర్థమైపోయింది. ఎందుకు అడగదు అంటే ఆ విద్య యొక్క గొప్పతనం తెలియదు. ఈ అడుగుతున్న చదువులు చదవటానికి రెడీ కానీ మీరు 5 కోట్ల రూపాయలు కావాలంటే గురువుకి అడగకుండా వచ్చేస్తుందని మీరు ఒప్పుకున్నా గురువు అవడానికి మాత్రం మీరు రెడీ కాదు. మీ కర్మ కానీ మీ కర్మను వదిలేసే గురువు నేను మాత్రం కాదు. మీ యొక్క కర్మ జరిగేటట్టు చూస్తాను నేను. మీరు పారిపోకుండా ఉంటే కండిషన్ అది, మీరు పారిపోతే నేను ఏం చేయలేను కదా. అంత డబ్బు లేదు కానీ మా శ్రీరామ శర్మ ఆచార్యకి అంత డబ్బు ఉంది. ఆయన చెప్పాను నేను కూకర్లాగా మీరు వెంటబడతా, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మ అయినా మీ ఎత్తి ఎక్కుతా అన్నది. నాకు ఇంకో జన్మ వరకు ఆగే ఉంటుంది లేదు. ఆయనకైతే అఖండ మండలాచారం, ఆయన శక్తి లేదు, ఆయన ప్రేమ లేదు. అంతే కదా, ఎన్ని జన్మలైనా ఆగి దారి చూపించగలను అంటానికి ఆ దమ్మం ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. నాకు రెండు లేదు, కేవలం 3 సంవత్సరాలు టైం ఉంది నాకు. ఇక మొదటి గ్రూప్ సంకల్పం ద్వారా కావలసిన వస్తువులు తెచ్చుకునేటువంటి విద్య. మళ్ళీ రోగ నివారణ వరకు ఆలోచిస్తాం. మీ భ్రమ రోగ నివారణ అసలు అర్థం పర్థం లేదు. రోగం వచ్చినప్పుడు కదా రోగ నివారణ, మరి రోగం లేకపోయినప్పుడు మీకు అర్థం లేదా? అసలు గురువు అప్పుడు కావాలి జీవించడం ఎలాగో చూడండి. మీరు జీవించడమే జాత కాదు. పరీక్షలో ఫెయిల్ అవుతే ఆత్మహత్య చేసుకుంటారు, ఉద్యోగం దొరకకపోతే ఆత్మహత్య చేసుకుంటారు, మొగుడు తిట్టాడని ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే నా మొగుడు నన్ను ఫలానా వాళ్ళ ముందు తిట్టలేదు అని ఆత్మహత్య చేసుకుంటారు. చెట్టు ఎక్కడో నేను చదివాను, చెట్టు అయిపోతే ప్రేమ లేదని ఎవడో అన్నాడు.
నా ముగ్గురు మీద టికెట్ లేదు కనుక నా ముగ్గురికి నా మీద ప్రేమ లేదు అని ఆత్మహత్య చేసేసుకుంది. నిజంగా కొంచెం సంఘటన ఇదంతా. ఇంకా అందరూ ప్రేమ ఏమనుకుంటున్నారో అది ఎలా చూపించినా మీకు ఓకే, తిట్టినా ఓకే, కొట్టినా ఓకే. అందరూ ఏ భ్రమలో ఉన్నది, మొగుడు తిట్టినందుకు కాదు, తోటి కూడా నవ్వినందుకు బాధిస్తుంది. తిడితే ఏం పర్వాలేదు, మనం ఎంత అసహ్యకరంగా జీవిస్తున్నా, ఎంత అర్థరహితంగా జీవిస్తున్నా, మనకి ఏమి అభ్యంతరం లేదు. అందరూ మీరు సుఖంగా ఉన్నారు అనుకునే భ్రమలో ఉండే కాదు మీకు, మీరు సుఖంగా కూడా ఉండక్కర్లే. మరి ఆ భ్రమ నుంచి మిమ్మల్ని బయటపడలేదు కదా. శ్వాస విద్యను రాబోయేటటువంటి రోజుల్లో నేర్పబోయేటటువంటి ఇంకొక విద్య. నోటి సంకల్ప శక్తిని ఎలా ఉపయోగించుకోవటం శ్రీదేవి బ్లారీస్కి, శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలి అనేది లారీ మాషయ. మొదలగు వారు ఆయన ఒక్కడే కాదు చెప్పింది, చాలామంది చెప్పారు. ఈ దేశకాల పరిస్థితుల్లో ఈ కాలానికి అందజేసినటువంటి వాళ్ళ పేర్లు నేను చెప్తున్నాను. ఇది కాకుండా ఆధునిక విద్యతో పాటు లాజికల్గా ఆధ్యాత్మిక విద్యను నేర్చుకునేటటువంటి విద్యను అరవిందో తయారు చేశాడు. సుప్రా మెంటల్ డిసెంట్, మామూలు మానసిక స్థాయి నుంచి అతి మానవ స్థాయికి చదువు ద్వారా, పుస్తకాల ద్వారా, విద్యను నేర్చుకోవడం ద్వారా వెళ్ళవచ్చు. అక్కడ శాస్త్రాలు కాదు, పుస్తకాలు చదవడం, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం, దానికి చెప్పబడినటువంటి యోగ విద్యను నేర్చుకోవటం, దానికి ఆయన పూర్ణ యోగం అని పేరు పెట్టాడు అరవిందో. అరవిందో ఎక్కడ ఆపాడో అక్కడ నుంచి పూజ గురుదేవులు స్టార్ట్ చేశారు. అంటే అరవిందో పూర్తిగా మీకు అర్థమవుతే తప్ప శ్రీరామ శర్మ ఆచార్య అర్థం కాదు. మీరు అర్థం అయ్యేటువంటి భ్రమ వస్తుందంటే అంచేత సుశీమణ సాధన చేసే ముందు ఆయన చాలా స్పష్టంగా రాసుకున్నాడు ఈ మాటని. అరవిందులు చేసినటువంటి సాధనను నేను ముందుకు లాగుతున్నాను, అరవిందులు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి నేను మొదలెట్టాను ఈ సూక్ష్మీకరణ సాధన అని. ఇంకా అరవిందులు సాధన పూర్తయ్యాక అప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య యొక్క సూక్ష్మీకరణ సాధన యజ్ఞ పరంపర గాయత్రి మంత్రము స్టార్ట్ అవుతుంది. ఇంకొక సావిత్రి తర్వాత, అరవిందుల యొక్క సావిత్రి తర్వాత గురువు యొక్క గాయత్రి యజ్ఞ పరంపర. ఆ యజ్ఞ పరంపర యొక్క చర్మవాది ఏంటి, అశ్వమేధ యజ్ఞం. అశ్వమేధ యజ్ఞం తర్వాత ఇంక యజ్ఞాన చక ఆధ్యాత్మిక విద్య యొక్క ఈ సోపానాలు మీరు అవగాహన చేసుకోండి. సంకల్పము, శ్వాస, జ్ఞానము. ఈ జ్ఞానములో రామకృష్ణ పరమహంస ఓ విచిత్రమైనటువంటి స్థాయిలో వస్తాడు. ఎక్కడొస్తాడు రామకృష్ణ పరమహంస? ఈనాడు ప్రపంచంలో ఎలక్ట్రిసిటీ లేకపోతే పని జరగదు. రాబోయేటువంటి రోజుల్లో ఈనాడు ఎలక్ట్రిసిటీ దేనికి ఉపయోగించుకుంటున్నామో దాని బదులు లైట్ అండ్ సౌండ్ ఉపయోగించుకుంటాం. దాన్ని గురుదేవుడి శబ్దక్రమము, కాంతి వలయము, లేకపోతే తేజ వలయము అని పేరు పెట్టారు. ఆరా ఫోటోగ్రఫీ, క్రిమినల్ ఫోటోగ్రఫీ. రాబోయేటువంటి రోజుల్లో రోగ నివారణకి, దానికి కూడా ఫోటోగ్రఫీ ఎక్కువ పనిచేస్తుంది. ఎలక్ట్రిసిటీని ఉపయోగించాం, శబ్దశక్తి, కాంతిశక్తి, అప్పుడప్పుడు హీట్. కాంతి, హీట్, శబ్దము, ఈ మూడింటి కలయిక యజ్ఞ విద్య. యజ్ఞంలో మంత్రోచ్చారణతో శబ్దశక్తి, యజ్ఞ జ్వాలలలో మీకు లైట్ ఉంటుంది, వేడి ఉంటుంది, కాంతి ఉంటుంది, వేడి ఉంటుంది. అంతేగా సైన్స్ లేకుండా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేయదలుచుకున్నా, ఒక గొప్ప అభినందన సభ కానీ ఏ సభైనా, ఫర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, దీపం వెలిగించకుండా చేయం. ఆ దీపం ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వంతో వెలిగిస్తాం. ఇప్పుడంతా కాకాలు కొట్టడాలు, వాడు వస్తే మనకి లాభమో, వీడు వస్తే మనకి లాభమో, వీడు ఆ పార్టీ వాడా, వీడు నా పార్టీ వాడా, లేకపోతే వీడి చేత దీపం వెలిగిస్తే 5 లక్షల డొనేషన్ వస్తుంది పార్టీకి, అదే లాభమే, లాభం కాదని అంటున్నే. కానీ జ్యోతి ప్రజ్వల అనేటటువంటి దాని వెనకాల ఉన్నటువంటి వైజ్ఞానికత అర్థమైనప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య యొక్క భవిష్యత్ దృష్టికోణం మనకు అర్థమవుతుంది. అంతవరకు ఈ యజ్ఞాలు చేస్తూ కూర్చుంటామంటే ఆ యజ్ఞాలలో ఉన్నటువంటి శబ్దశక్తిని ఎలా ఉపయోగించుకుంటున్నాం, యజ్ఞాలలో ఉన్నటువంటి వేడిని ఎలా ఉపయోగించుకుంటాం, యజ్ఞాలలో ఉన్నటువంటి కాంతిని ఎలా ఉపయోగించుకుంటాం, ఇదంతా ఏం చెప్పబోతో చెప్పాను నేను. రామకృష్ణ పరమహంస యొక్క రోడ్డు గురించి చెప్తూ ఇది చెప్తున్నాను. ఈ రామకృష్ణ పరమహంస ఎవరు? శ్రీరామ శర్మ ఆచార్య యొక్క నేను చెప్తున్నాను. ఏంటి అక్కడ ముఖ్యం? యజ్ఞముల ద్వారా దేవతలు పరిపోషణ చెందుతారు, అది మనకు తెలుసు కదా. అగ్నిలో వేసినటువంటి పదార్థము దేవతలకు అందుతుంది. రామకృష్ణ పరమహంసగా అంతరిక్షంలో ఉన్నటువంటి దేవతాశక్తులందరినీ ఆయన సాధించి సిద్ధి పొంది వాటిని అంతరిక్షంలో నిలిపాడు. మనకు తెలుసు కదా, ఆయన జీవించడానికి అన్ని దేవతలను ఉపాసన చేశాడు. రాజరాజేశ్వరి దేవి చాలా అందంగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. సీతాదేవి మొహంలో ఎప్పుడూ పాపం ఒక విధమైనటువంటి భయం కనిపిస్తూ ఉంటుంది అని జాలి పెట్టాడు సీతాదేవి మీద. రాధ యొక్క ఉత్సాహము ప్రేరణ ఇంకెక్కడా కనిపించలేదు అన్నాడు. అంటే ఆ వ్యక్తి గురించి అర్థం చేసుకోండి, ఆ గురువు యొక్క గొప్పతనం దేవతలతో అంచనా వేస్తున్నాడు అన్నమాట వాళ్ళ స్థాయిని. అంచనా వేసి ఆ దేవతలు అందరినీ అక్కడ పెట్టాక ఒక వ్యక్తి గురించి ఉంటాడు అమ్మాయ, పూర్వకాలంలో ఉన్నటువంటి దేవతాశక్తులన్నింటినీ కూడా భారతీయులకు అందజేశాను, ఇంకా దేవాలయాల్లో వాళ్ళు దేవతలను అర్థం చేసుకుంటారని. చివరి చివరి క్షణాల్లో ఆయనకు అర్థమైంది ఈ దేవతలకు తిండి లేదని. తిండినా వాళ్ళ దేవతల్ని నువ్వు అర్చిస్తే కదా ఆ దేవతను పరిపుష్టి చెంది నీకు మళ్ళీ అనుగ్రహిస్తాడు. నువ్వు అటు తిండి పెట్టకపోతే మరి అటు తిండి ఎలా పెట్టాలని ఆలోచించాడు. ఇంకా లాభం లేదు, ఇంతమంది దేవతలకి తిండి పెట్టేటటువంటి స్థాయిలో ఉండేటి మానవులు లేరు. వాళ్ళలో వాళ్ళకి తిండి పెట్టుకోవటం లేదు. తండ్రి ఇంటికి వచ్చినా ఇంట్లో వాళ్ళు వచ్చినా ఏమంటారు దాన్ని? పెయిన్ జస్ట్ మీ దేవతలు ఏం పెడతారు వీళ్ళు? యజ్ఞ విద్య గాయత్రి మంత్రం ద్వారా 24 దేవతలకి కూడా ఒకేసారి ఆహారం వెళ్ళిపోయేటువంటి టెక్నాలజీ మీకు. ఆ బుర్రే ఇంకా నీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, గాయత్రి మంత్రంతో అగ్నిని ఆమె చూస్తే పాపం దేవతలకు తిండి వెళ్ళిపోతుంది నీకు, నువ్వు వాళ్ళకి పెట్టినా పెట్టకపోయినా. తెలియకుండా శ్రీరామ శర్మ ఆచార్య గొప్పతనం వాళ్ళ తాలూకు వాళ్ళకు కూడా ఏం అర్థం కావటం లేదు. అర్థమవుతుంది చెప్పాలి కరెక్ట్ ఉపయోగించాలి కదా. కానీ వాళ్ళకి తెలియకుండా నేను ఏడుస్తూ కూర్చుంటే లాగా ఏంటి? నాకు తెలిసిందేదో నేను చెప్పాలి కదా. విద్య విద్యని అర్థం చేసుకోండి. భవిష్యత్ ప్రణాళిక, భవిష్యత్తులో యుగం మారాలి అంటే యజ్ఞ విద్య ద్వారానే మారుతుంది. ఇంకేంటే దేవతాశక్తుల యొక్క సహాయం మీకు లభిస్తుంది. ఎందుకు లభిస్తుంది అంటే మీరు 24 శక్తులకి భోజనం పెడుతున్నారు. ఒక దేవత మీరు అంకాతలు ఉంటేనే ఎంత శక్తులు మీరు ఊహించుకోలేరు. ఇంకెంత అసలు మీకు అది ధోరణే లేదు. ఒక ఎమ్మెల్యే మేము అంకాతలు ఉంటే కాదు, ఒక గుండా ఉంటే ఇంకా హాయ్, అంతకంటే గొప్ప మీకు బుర్ర వెళ్ళవు. ఇప్పుడు ఉంటే ఉంటుంది కదా. కానీ ఒక దేవత మీరు అనగాతలు ఉంటే అసలు మీరు ఊహించలేరు మీ స్థాయి ఎలా ఉంటుందో. మరి 24 దేవతలు మీరు అనగాతలు ఉంటే అసలు మీకు తెలుస్తుందా? మీరు యజ్ఞం చేస్తూ ఉంటే 24 దేవతాశక్తులు మీరు అనగాతలు ఉంటాయి, వాటిని ఉపయోగించుకోవచ్చని ఒక ప్రొఫెసర్ గారు విపరీతమైన హడావిడి చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ సాయి టెంపుల్కి వెళ్ళింది పుట్టిన ముందు పెట్టున్నాడు. ఈవిడ ఎప్పుడు అంతేను ఇల్లు వాకిలి పట్టదు, సాయి ఇల్లు పెట్టింది. ఇప్పుడు ఎట్లా నేను యూనివర్సిటీ కదా, ఇంత మౌకంలో ఏమో ఉన్నారు. కానీ ఎవరికి ధైర్యం రాయటం లేదు ఆయనతో మాట్లాడటానికి. ఈయన చిన్న తొక్కుతున్నాడు, కాలేజీకి వెళ్ళి టైం అయిపోయింది, క్లాస్ తీసుకోవాలి. సరే ఆవిడ వచ్చింది రాదని ఇక్కడ పడ్డాడు. నాకు అన్ని అందించి వెళ్ళడం పెడతాను కదా, నా కళ్ళ కూడా ఇప్పుడు పనులు ఎట్లా దొరుకుతాయి? బలే దొరుకు, నేను ముందు ఇలా పెట్టుకున్నాడు అన్నమాట. మనం కూడా ఇలాగే పెట్టుకున్నాం, గాయత్రి చేసేసుకుంటూ ఉంటాం, గురువు గారు చాలా గొప్పవాళ్ళని అంటూ ఉంటాం. ఏమి మనకు ఏమి అర్థం కాదు. పాప గురువు గారు కూడా ఏమనుకోరు, అర్థం చేయండి. కడగడు వాడి దగ్గర ఉంది కదా, ఉపయోగించుకుంటాడని ఆయన పాపం అనుకుంటాడు. మీరు ఉపయోగించుకోవటం లేదు అన్నదానికి పెద్ద నిర్దేశం ఏంటంటే మీ జీవితాలే.